పేతురు రాసిన రెండవ పత్రిక 2:4-11 చూద్దామండి. పేతురు రాసిన 2:4-11. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. మరియు ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడెను. మరియు ఆయన సొదొమ గొమొర్రలను అను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్యను కాపురముండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయములో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొనుచూ వచ్చెను. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వము నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు. వీరు తెగువగల వారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప విరవకయున్నారు. దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపబెరతురు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధమైన మా తండ్రి, నీ పరిశుద్ధమైన వాక్యం మాకు వివరించేది నీవే కాబట్టి మా మధ్యలో మీరున్నందుకు నీకు వందనాలు. మీ సన్నిధానాన్ని సమృద్ధిగా మా మధ్యలో ఉంచి మీరే మాతో మాట్లాడండి, మీ వాక్య సత్యాలను మేము అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి, మా జీవితాలకి మేము అనువయించుకొని జీవించడానికి సహాయం చేయండి, మా డిస్ట్రాక్షన్స్ అన్ని తొలగించమని మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాం మా తండ్రి, ఆమేన్. పేతురు గారు పత్రిక రాసినప్పుడు 2 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, అక్కడ హింస ఉంది, క్రైస్తవులను హింసిస్తున్నారు. ఎట్లాంటి హింస అంటే సంఘం వెలుపల, అంటే సమాజం, తర్వాత గవర్నమెంట్ అంటే ప్రభుత్వం వాళ్ళు, తర్వాత యూదులు, ఈ 3 క్రైస్తవుల్ని హింసిస్తున్నారు. ఇదే కాకుండా ఇదేమో సంఘం బయట, సంఘం లోపల ప్రాబ్లం ఏంటంటే అది సంఘం లోపల సంఘంలో ఉన్న వ్యక్తుల ద్వారానే తప్పుడు బోధలు పుట్టుకొచ్చారు. ఈ 2 ప్రాముఖ్యమైన కారణాలను బట్టి ఈ ఉత్తరాన్ని పత్రికను రాశాడు. సంఘం వెలుపట ప్రాబ్లమ్స్, సంఘం లోపల ప్రాబ్లమ్స్, ఆ టైంలో రాసిన ఉత్తరమే. సంఘం లోపల ఏంటి, ఇంత హింస జరిగేటప్పుడు, సంఘం ఇంత శ్రమల గుండా వెళ్లేటప్పుడు సంఘం లోపల ఏం జరుగుతుందో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. సంఘం లోపల ఏం జరుగుతుందంటే సంఘం లోపల ఉన్న వ్యక్తుల లో నుంచే తప్పుడు బోధలు పుట్టుకొచ్చాయంట, బయట నుంచి ఎవరు రాలేదంట. మీలో నుంచే వచ్చారు, మీ మధ్యలో నుంచే తప్పుడు బోధలు, తప్పుడు ప్రసంగాలు, తప్పుడు టీచింగ్స్ అన్ని సంఘంలో ఉన్న మన మధ్యలో నుంచే వాళ్ళు వస్తారంట. ఇంకా కొంచెం లోతుగా ఆలోచిస్తే మనకు భయం అవ్వాలి. మన తమ్ముడే అవ్వచ్చు, మన అన్నే అవ్వచ్చు, మన భార్యనే అవ్వచ్చు, మనమే అవ్వచ్చు, లేకపోతే మన సహోదరులే అవ్వచ్చు. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయం. చాలా భయపడాల్సిన విషయం. చాలా జాగ్రత్తగా, కేర్ఫుల్ గా అన్ని టీచింగ్స్ ని ఫిల్టర్ చేయాల్సిన అవసరం. అలాగా అలాంటి టైంలో ఆయన రాస్తూ, ఈ సత్యాన్ని నేను అసలు ఎప్పుడైనా మీకు తెలియజెప్పడానికి రెడీ, ఎల్లప్పుడూ ఎప్పుడు మీకు గుర్తు చేస్తూనే ఉంటాను, మరలా గుర్తు చేస్తూనే ఉంటాను. వీటిని చెప్పినవైనా సరే, చెప్పినవే మళ్ళీ చెప్తాను మీకు. నేను చచ్చేంత, నా కొద్ది రోజులు చనిపోతున్నాను, అప్పటి వరకు కూడా చెప్తాను, చనిపోయిన తర్వాత కూడా మీరు గుర్తుండేలాగా చెప్తాను అన్నాడు. దేవుని వాక్య సత్యాలు కోసం ఆయనకి ఎంత కమిట్మెంట్. అంటే అక్కడ దేవుని వాక్య సత్యాల నుంచి తొలగిపోయి అప్పుడు బోధల్లోకి వెళ్ళిపోతే ఎంత ఆరాటం, ఎంత ఇబ్బంది, బాధ, ఎంత వేదన గురవుతుంది. పేతురు గారు, ఒకటి నేను ప్రతిసారి గుర్తు చేస్తా, ఈ వాక్యాన్ని చెప్తా మీకు, మరలా చెప్తా అంటున్నాడు. చనిపోయే ముందు కూడా నేను చెప్తాను అంటున్నాడు, చనిపోయిన తర్వాత కూడా మీకోసం ఇవన్నీ ఏర్పాట్లు చేస్తాను, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు వీటిని గుర్తు చేసుకునేలాగా. అలా అన్న తర్వాత రెండో అధ్యాయం మొత్తం మీకు ఒకసారి గుర్తు చేశాను అని అనిపిస్తుంది. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం, తర్వాత యూదా పత్రిక 1వ అధ్యాయం ఒకటేలాగా ఉంటది, దాదాపుగా ఒకేలాగా ఉంటుంది. తప్పుడు బోధలు ఎలా ఉంటాయి, తప్పుడు బోధకులు ఎలా ఉంటారు, వాళ్ళకు వచ్చే తీర్పు, మూడు విషయాలు ఉంటాయి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకున్నాం మనందరం. ఒకటి, తప్పుడు బోధకుల స్వభావం, తప్పుడు బోధలు ఎలా ఉంటాయి. తప్పుడు బోధలకు దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. తప్పుడు టీచింగ్స్ ఎవరైతే చేస్తారో వారిని ఖచ్చితంగా శిక్షించకుండా వదిలిపెట్టడంట. ఎవరిని వదిలిపెట్టడంట, శిక్షించకుండా వదిలిపెట్టడు. అందుకనే 2వ అధ్యాయం 4వ వచనం నుంచి చూస్తే ఇలాగా ఉంది, దేవదూతలు పాపం చేసినప్పుడు పైన వారు వాళ్ళ సిద్ధాంతాలు, వాళ్ళ యొక్క ఏమంటారు, వాళ్ళ వ్యవహారం పైన ఉంది. ఒకసారి పైన కూడా చదువుతాను, దయచేసి వినండి. ఇంతకుముందు పాత నిబంధనలో అబద్ధ ప్రవక్తలు ఉండేవాళ్ళంట. అబద్ధ ప్రవక్తలు ఎవరి మధ్యలో, ఆ ప్రవక్తల మధ్యలో అబద్ధ ప్రవక్తలు కూడా ఉండేవాళ్ళంట. ఇప్పుడు బోధకుల మధ్య అబద్ధ బోధకులు ఉన్నారు. అయితే వాళ్ళు ప్రభువునే నిరాకరిస్తారంట, వాళ్లకు వాళ్లే నాశనం కొని తెచ్చుకుంటారంట. నాశనకరమైన భిన్న అభిప్రాయాలను, అంటే రకరకాల బోధల్ని రహస్యంగా బోధిస్తారంట. అనే చాలా మంది వాళ్ళ పోకిరి చేస్తల్ని అనుకరిస్తారంట. సత్య మార్గం వాళ్ళని బట్టి దూషించబడుతుందంట. వాళ్ళు చాలా డబ్బు పిచ్చి గల వాళ్ళంట, పిట్టకథలు చెప్తారంట, మీ వలన మన వలన లాభం సంపాదించుకుంటారంట. అయితే వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. ఏంటంటే అసలు వారు తీర్పు వాళ్ళకి తీర్పు లేట్ అవ్వదంట. చాలా తొందరగా వచ్చేస్తుందంట. అదేం బ్రదర్, చాలా తప్పుడు బోధకులు ఉన్నారు, వాళ్ళకి ఇంకా తీర్పు రాలేదు. దాని అర్థం ఏంటంటే వాళ్ళు అంచుల్లో ఉన్నారు, వాళ్లకు ఖచ్చితంగా తీర్పు జరుగుతుంది. శిక్షించకుండా ఎవరిని వదిలిపెట్టాడట దేవుడు. విధింపబడిన తీర్పు అట ఆలస్యం చేయదు, వారి నాశనము కునికి నిద్రపోదు. అంటే వారు నాశనం అవ్వకుండా ఉండలేరట. అసలు దేవుడు తప్పకుండా ఎవరిని వదిలిపెట్టడు. నాలుగో వచనం చూస్తే, దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాల లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవదూతలు కూడా పాపం చేశారు. అంటే ఫస్ట్ ఒక క్రోనాలజీ ఆర్డర్ నుంచి, ఒక ఆర్డర్ ప్రకారంగా తీర్పు దేవుడు ఎట్లా తీర్చుకుంటూ వచ్చాడో అది చూపిస్తున్నారు. ఫస్ట్ దేవదూతలకి, తర్వాత నోవహు కాలంలో, తర్వాత అబ్రహాం కాలంలో, అలాగా వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంతమంది ఏం చెప్తారంటే ఇందులో రెండు వ్యూస్ ఉన్నాయి, కానీ జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదికాండం 6వ అధ్యాయంలో వాళ్ళు ఎవరు దేవదూతలు వచ్చి భూమి మీదకి వాళ్ళు మనుషులతో సంబంధం పెట్టుకున్నారు, అందుకనే దేవుడు వారిని శిక్షించాడు అని అంటారు. కానీ ఇది దాని గురించి మాట్లాడలేదు, అక్కడ ఏ రెఫరెన్స్ లేదు. అక్కడ క్రొనాలజీ వచ్చింది కాబట్టి బహుశా అది అయ్యి ఉండొచ్చు అని అంటారు. కానీ దేవదూతలు అసలు పాపం చేసింది ఎప్పుడు? ముందే. ఆదికాండం 6వ అధ్యాయంలో కూడా వాళ్ళు దేవుని కుమారులా, లేకపోతే దేవుని కుమారులు ఎవరు, అక్కడ నరుల కుమార్తెలు ఎవరు అనే పెద్ద వాదన ఉంది. ఆ వాదనలో మూడు అంశాలు, మూడు రకాల దృష్టికోణాలు వస్తాయి. ఒకటి ఏంటంటే వాళ్ళు దేవదూతలు మనుషుల దగ్గరకు వచ్చి పాపం చేశారని ఒకళ్ళు అంటారు. వాళ్ళు ఎక్కువగా యూదులైన స్కాలర్స్ నమ్మేది, యూదులు స్కాలర్స్ నమ్ముతారు, కొంతమంది నమ్మరు యూదుల్లో కూడా. రెండవది ఏంటంటే, కాదు కాదు శేతు సంతానం అది, దేవుని కుమారులు అంటే వీళ్ళు నరుల కుమార్తెలు అంటే కయీను సంతానం అని చెప్తారు. మూడో వ్యూ ఏంటంటే రాజుల కుమారులను, ఆ టైంలో రాజుల యొక్క కుమారులని దేవుని కుమారులని పిలిచేవారు అని ఒక దృష్టికోణం. ఈ మూడిట్లో నిజంగా దేవుని కుమారులని ఎవరిని అంటున్నాడని మనము అంత బాధపడాల్సి, అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అక్కడ అసలు దేవుడు ఆ వాక్యాన్ని అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు 6వ అధ్యాయం అనేది ఇంపార్టెంట్. ఏంటంటే పాపం విపరీతంగా పెరిగిపోయి ఇష్టానుసారంగా బతుకుతున్నారు, అప్పుడు దేవుడు తట్టుకోలేక వారిని శిక్షించాడు. అది అక్కడ మ్యాటర్. అంతేగాని దేవుని కుమారు అంటే వీళ్ళు అక్కడే వాదన పెట్టుకుని అక్కడే ఉండిపోతాం మనం చాలాసార్లు. దేవుడు అందుకు రాయించలేదు అక్కడ వాక్యాన్ని. పాపం ఎంత పెచ్చు పెరిగిపోయింది, దేవుడు ఎలా శిక్షించాడు అది అక్కడ. ఎందుకంటే అక్కడ మనుషుల మీద వచ్చిన శిక్ష గురించి ఎక్కువ రాయబడ్డది, మనుషులు చేసిన పాపం గురించి ఎక్కువ రాయబడ్డది. చాలా మంది అంటే కొంతమంది ఎక్కువగా ఏం నమ్ముతారంటే శేతు సంతానం దేవుని కుమారులు, రెండోది అక్కడ నరుల కుమార్తెలు అంటే కయీను సంతానం అని నమ్ముతారు. సరే, ఏది నమ్మినా నమ్మకపోయినా దేవుడు ఆ ప్యాసేజ్ ద్వారా ఏం చెప్తున్నాడు అనేది ప్రాముఖ్యం. ఎందుకనంటే చాలా మంది ఈ 4వ వచనాన్ని ఏమంటారు, ఆదికాండంలో ఉన్న 6వ అధ్యాయానికి కనెక్ట్ చేస్తారు. అప్పుడు వచ్చి పాపం చేశారు మనుషులతో, కాబట్టి దేవుడు వారిని బంధించేశాడు అని అంటారు. కానీ దానికి ఆధారాలు లేవు. ఒక ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది ఎప్పుడు పాపం చేశారు? దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టలేదట, అది ప్రాముఖ్యం. దేవదూతలు కూడా పాపం చేశారంట. మనం ఏమంటారు, సాతాను అతను ఒక మంచి స్వర్గ పరలోక దూత, దేవుణ్ణి ఆరాధించే వ్యక్తి. సో అలాంటి దూత గర్వపడ్డప్పుడు త్రోసివేయబడ్డాడు పరలోకం నుంచి. వాడితో పాటు ఒక వంతాడ్ పోర్షన్ తీసుకొచ్చుకున్నాడు అని బైబిల్ వాక్యంలో మనం చూడొచ్చు. వంతాడ్ పోర్షన్ వచ్చారు అని అంటే, మరి అంత పాపం అక్కడ జరిగిపోతే ఇంకొకసారి చేయాల్సిన అవసరమే ఉంది? ఆల్రెడీ అప్పుడే దేవుడు వారికి శిక్షించేశాడు. శిక్షించేశాడు అని అంటే అక్కడి నుంచి వాళ్ళకి స్థలం లేదు. రెండవది ఏంటంటే వాళ్ళకు కూడా తీర్పు, అంటే అంతిమ తీర్పు వచ్చేంత వరకు ఎక్కడ బంధించేశానంట, పాతాల లోకమందలి కటిక చీకటి బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను అంటే తీర్పు అందరికీ ఉంది, దేవదూతలకు ఉంది, మనుషులకు ఉంది. అక్కడ స్థలాన్ని కోల్పోయారు వాళ్ళు, దయ్యాలు భూతాలు. తర్వాత ఏమంటారు, సాతాను తయారయ్యాడు, దేవదూత సాతానుగా అయిపోయాడు. తర్వాత దేవదూతలందరికి, మిగతా దేవదూతలందరూ సాతాను యొక్క దూతలుగా తయారయ్యారు. అంటే అతను ఒక్కడే, వాడికి దూతలు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే, వాళ్ళు కూడా దేవదూతలే, కానీ వాళ్ళు ఇప్పుడు ఏమయ్యారు, ఆ దయ్యాలు భూతాలు అపవిత్రాత్మలు అని మనం అంటాం. అదే అయితే వాళ్ళు పాపం చేస్తే వారిని కూడా విడిచిపెట్టలేదట దేవుడు. పరలోకంలో ఉండే పాపం చేస్తే దేవుడు విడిచిపెట్టకపోతే ఇంకెవరిని విడిచిపెడతాడు? ఇక్కడ చూడండి, మాట ఇక్కడ ఏంటంటే, మనం అర్థం చేసుకోవడానికి ఆథర్ ఇంటెన్షన్ కానీ ఆ తర్వాత కాంటెక్స్చువల్ అప్లికేషన్ సందర్భానుసారంగా ఈ యొక్క అధ్యాయాన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, అబద్ధ బోధకులు ఎలా ప్రసంగిస్తారు, ఎలాంటి వాళ్ళ ప్రవర్తన ఉంటుంది, వాళ్ళకి ఎలాంటి తీర్పులు ఉంటాయి, అది చెప్పాలనుకుంటున్నాడు ఇక్కడ దేవుడు. అలాంటప్పుడు ఇప్పుడు 4వ వచనం నుంచి 11వ వచనం వరకు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, అబద్ధ బోధకుల మీదకి వచ్చే తీర్పు ఖచ్చితంగా వస్తుంది. దేవదూతలు శిక్షించాడు, దేవదూతలు పాపం చేస్తే వాళ్ళను కూడా వదిలిపెట్టాడు, శిక్షించాడనే, కావలిలో పెట్టాడు తీర్పు కోసం, కటిక చీకటి బిలంలో త్రోసివేశాడనే. వదిలిపెట్టడాట ఎవరిని, అది అక్కడ సత్యం. ఎక్కడ పంపించాడు, కిందుందా మీదుందా, అది కాదు మనకు కావాల్సింది. ఖచ్చితంగా శిక్షించకుండా వదిలిపెట్టాడు అనేది సత్యం అక్కడ. ఇంకోటి ఏమంటాడంటే, మరియు ఇంకోటి కూడా చెప్తున్నాడు, ఇంకో సీక్వెన్స్ ఆఫ్ జడ్జ్మెంట్, అంటే తీర్పు ఎవరెవరికి శిక్షలు విధించాడో పాపం చేస్తే అనే విషయాన్ని చెప్తున్నాడు. ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 గురిని కాపాడెను. ఏమంటున్నాడు ఇక్కడ, 2 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ నుంచి, 2 విషయాలు చెప్తాడు చూడండి. అక్కడ నుంచి అంతా ఓన్లీ శిక్షిస్తాడని చెప్తాడు 4వ వచనంలోనే. ఇక నుంచి ఒక 2 విషయాలను చెప్తూనే 2 విషయాలు మాట్లాడుతుంటాడు. ఒకటి నోవహు గురించి చెప్పి,
ఈ ఎవరైతే పాపం చేశారో భక్తిహీనులు ఉన్నారో, నోవహ్ కాలంలో ఏం జరిగిందంటే దేవుడు జలప్రలయాన్ని తీసుకొని వచ్చాడు. పాపం విపరీతంగా ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు దేవుడు చూసి తట్టుకోలేక, అసలు నేను భూమిని అంతటిని తుడిచేస్తాను, అసలు మొత్తం తుడిచేస్తాను అని చెప్పేసి ఏం చేశాడంటే జలప్రలయాన్ని తీసుకొచ్చాడు. 40 దివారాత్రులు వర్షాన్ని కురిపిస్తే మొత్తం మునిగిపోయింది, కొండలు కూడా మునిగిపోయాయంట, చనిపోయారు అందరు. ఒక్క ఫ్యామిలీని రక్షించాడంట. నోవహ్ ఫ్యామిలీలో 8 మంది ఉన్నారు నోవహ్తో పాటు. ఎందుకనంట జలప్రలయం తెప్పించింది, ఆయన పూర్వకాలమందున్న లోకమును విడిచిపెట్టక, ఇక్కడ విడిచిపెట్టక విడిచిపెట్టక అనే మాటలు చూడండి మీరు. అంటే వీళ్ళు పాపం చేస్తే వీళ్ళని వదిలిపెట్టాడా? ఎవరిని? దేవదూతల్ని వదిలిపెట్టలేదు, శిక్షించాడు. అబద్ధ బోధకుల్ని కూడా వదిలిపెట్టాడంట. అబద్ధ బోధ చేయటమే పాపం. అందుకనే చాలా జాగ్రత్తగా ఆచి తూచి దేవుని వాక్యం ఏం చెప్తుంది, ఆయన వాక్య సత్యాలు ఏంటని 4-5 సార్లు చాలా సార్లు చదువుతూ అధ్యయనం చేస్తూ దాని అర్థం ఏంటిది, దాని సందర్భం ఏంటి, ఏ ఉద్దేశంతో రాశాడు అనే విషయాలు మనం ఎప్పుడు ఆలోచించాలి, ధ్యానించాలి, అధ్యయనం చేయాలి. అలా చేయకపోతే తప్పుడు బోధలు వస్తాయి. నాకు ఇలా అనిపించింది, నేను నాకు సడన్ గా ఒక నా ఆలోచనలో ఏమొచ్చిందంటే దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అవన్నీ కాదు. దేవుని వాక్య సత్యాలు ఏం చెప్తున్నాయి, సందర్భానుసారంగా వాక్య అర్థాలను బట్టి ఒరిజినల్ మీనింగ్ ఏం చెప్తుంది అనేది విషయం. కానీ మనకేమనిపించిందని మన ఆలోచనలు ఈ వాక్యంలో చూపించటం కాదు. అబద్ధ బోధలు ఎలా వస్తాయి, అలాగనే వస్తాయి కదా. అయితే అలా చేసిన వాళ్ళు వదిలిపెట్టడంట. బ్రదర్ మరి అలా అంటే అందరూ ఇప్పుడే నేర్చుకుంటున్నారు బైబుల్, ఎవరు కరెక్ట్ గా చెప్పగలరంటే, నిజంగా వాక్యాన్ని నేర్చుకోవాలని రక్షించబడి వాక్యాన్ని నేర్చుకోవాలని ఆతృత ఉంటే దేవుని దగ్గర కూర్చొని వాక్యం నేర్పించు అని అంటే, తర్వాత కొన్ని పుస్తకాలు తర్వాత చాలా విషయాలు చదువుతూ దేవుని వాక్యం దగ్గర కూర్చుంటే దేవుడు తప్పకుండా నేర్పిస్తాడు. అవసరమైతే కొన్ని జాయిన్ అవ్వచ్చు బైబిల్ కాలేజీలు. అన్ని బైబిల్ కాలేజీలు మంచిగా చాలా లిబరల్ థియాలజీ, రకరకాల ఏ థియాలజీలు నేర్పిస్తారని, రైట్ థియాలజీ మాత్రమే నేర్చుకోవాలి. అయితే ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఎవరిని వదిలిపెట్టడు? నిజంగా తప్పుడు బోధలు ఎవరు చేస్తారు చెప్పండి? వాళ్ళని శిక్షిస్తాడు తప్పకుండా అంటే వాళ్ళు మారు మనసు పొందనోళ్ళు. అదేంటి బ్రదర్ అంత మాట అనేశారు, వాళ్ళు నిజంగా మారు మనసు పొందకపోతే బోధలు ఎందుకు చేస్తారు, బోల్డ్ అంత మంది ఎందుకు వస్తారు అని అంటే, వాళ్ళని ఎవరితో పోలుస్తున్నాడు తెలుసా అండి, దేవదూతలు తర్వాత జలప్రలయం మీదకి పోలుస్తున్నాడు. వాళ్ళని వదిలిపెట్టాలంటే వీళ్ళని ఎందుకు వదిలిపెడతాడు? తర్వాత చూద్దాం లాస్ట్ లో ఏమంటాడు. ఇది దేవదూతలు ఏం చేశారు, పాపం చేశారు. పూర్వకాలం అందున్న లోకము నోవహ్ కాలం లోపల ఏం చేశారు, వాళ్ళు భక్తిహీనులు అంట, వాళ్ళు పాపం చేశారు. మరి అబద్ధ బోధలు ఏంటి? పాపం, భయంకరమైన పాపం. అబద్ధ బోధకులు చేసే అబద్ధ బోధలు భయంకరమైన పాపం దేవుని ఎదుట. ఎందుకు అనంటే దేవుని వాక్య సత్యాలనే తిప్పి చెప్తారంట, దేవుని వాక్యాన్ని మార్చేసి వాళ్ళ సొంత ఆలోచనలు చూపిస్తారంట, కథలు చెప్తారంట, పిట్ట కథలు. దేవుని వాక్యం చెప్తారా అంటే పిట్ట కథలు చెప్తారు. దేవుని అసలు దేవుడు ఆయన సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, సింహాసనాసీనుడు, మహోన్నతుడు అయిన ఆయన మాటలు, ఆయన నోట్లో నుంచి వచ్చిన మాటలు, ఆయన రాయించిన మాటలను అసలు మనం ఎవరమండి మన ఇష్టం వచ్చినట్లు చెప్పడానికి మనకి ఏ అధికారం ఉంది? ఒక్క క్షణంలో మనం చంపడానికి ఆయనకు సర్వ అధికారాలు ఉన్నాయి. ఒక్కటే క్షణంలో, ఒక్కటే క్షణంలో మనం చంపడానికి అధికారం ఉంది. అసలు దేవుని అంత పరిశుద్ధమైనటువంటి మహిమ కలిగినటువంటి సర్వ బ్రహ్మాండాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త యొక్క మాటలు మనం ఇష్టం వచ్చినట్లు ప్రసంగించడానికి, ఇష్టం వచ్చినట్లు చెప్పడానికి, ఇష్టం వచ్చినట్లు మాట్లాడడానికి అసలు మనం ఎవరము? అలా చెప్తే ఎంత భయంకరమైన పాపం. ఈ పాపాల్లో చేర్చేశాడంట దాన్ని. ఏమన్నాడు? దేవదూతలను వదిలిపెట్టలేదు పాపం చేస్తే. నోవా కాలంలో భక్తిహీనులు అట వాళ్ళు. భక్తిహీనుల సమూహం మీదకి అని అంటే ఆ లోకం అంతా భక్తిహీనులేనంట. అట దేవుణ్ణి రెస్పెక్ట్ చేసేవాళ్ళు కాదంట, దేవునికి లోబడే వాళ్ళు కాదంట. భక్తిహీనులు అని అంటే, భక్తి అనంటే దేవుణ్ణి ఆనర్ చేయటం, రెస్పెక్ట్ చేయటం. దేవుణ్ణి ఎలా రెస్పెక్ట్ చేస్తాము? ఆయన మాట విని ఆయనకు లోబడితేనే అది రెస్పెక్ట్. భక్తిహీనులు అంటే అసలు దేవుని పట్టించుకోనోళ్ళు, దేవుని మాట విననోళ్ళు, ఆయనకు లోబడనోళ్ళు అంట. అలాంటి వాళ్ళ మీదకి జలప్రలయాన్ని తీసుకొని వచ్చాడంట. నోవహు అప్పుడు సువార్త ప్రకటించలేదా? నీతిని గురించి ప్రకటించాడట. వస్తుందండి జలప్రలయం, దేవుడు ఇలా తీసుకురాబోతున్నాడు, లోకమంతా దుర్మార్గంగా ఉంది, మనం అంతా దుర్మార్గంగా ఉన్నాం కదా, దేవుడు ఇలాంటి తీసుకురాబోతున్నాడు అంటే వాళ్ళందరూ నవ్వారు అనుకుంటా. నీతిని ప్రకటించిన దేవుని నీతి గురించి చెప్పాడంట, దేవుని సువార్త గురించి చెప్పాడంట, దేవుని తీర్పుల గురించి శిక్షలు వస్తాయని చెప్పాడంట. కానీ ఎవరు పట్టించుకోలే. కానీ దేవుడు ఏం చేశాడు? ఒక్కరిని కాపాడాడు, ఒక ఫ్యామిలీని కాపాడు. ఆ ఫ్యామిలీలో 8 మంది ఉన్నారు, నోవాతో పాటు 8 మంది ఉన్నారంట. ఇక్కడ 2 విషయాలు ఆలోచించాలి. అంటే భక్తిహీనులను శిక్షించాడు, అంటే ఎవరైతే మారుమనసు పొందలేదో, రక్షించబడలేదో వారిని శిక్షించాడు. నీతిమంతులను రక్షిస్తాడంట, అంటే ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి వాళ్ళు రక్షించబడ్డారు, అంటే ఆయన నోవహు ఆయన మీద విశ్వాసం ఉంచాడు కాబట్టి వాళ్ళని రక్షించాడు, కాపాడాడు. భక్తిహీనులను అంటే పాపం చేసిన వాళ్ళని, దేవుణ్ణి తృణీకరించిన వాళ్ళని దేవుడు విడిచిపెట్టడాట శిక్షించకుండా. నీతిమంతులను కాపాడతాడంట. తప్పుడు బోధలు చేసే వాళ్ళని వదిలిపెట్టడాట తప్పకుండా శిక్షిస్తాడు. కానీ అందులో నీతిమంతులు ఎవరైనా పాపం ఇరుక్కుపోతే వాళ్ళని బయటికి ఎలా తీసుకురావాలో దేవునికి తెలుసు అంట, వాళ్ళని కూడా కాపాడుకుంటాడంట. ఇక్కడ చూడండి 3వ విషయం. ఆయన సొదొమ గోమొర్రాలను పట్టణములను భస్మము చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ నీతిమంతుడు వారి మధ్య కాపురముండి తాను చూచిన వాటిని బట్టి, వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనస్సును నొప్పించుకొని చూవచ్చును. భక్తిహీనులను శోధనలో నుంచి తప్పించుటకు దుర్నీత పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనొచ్చు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడు వారిని తీర్పు దినం వరకు కావల్లో ఉంచుటకును ప్రభు సమర్థుడు. సొదొమ గొమొర్ర పట్టణాల గురించి మనకు తెలుసు. అదెందుకు ఇక్కడ గుర్తు చేస్తున్నాడు? ఫస్ట్ దేవదూతలు అన్నాడు, తర్వాత నోవా కాలంలో జరిగిన జలప్రలయం అన్నాడు, 3వది ఏమంటున్నాడంటే సొదొమ గొమొర్ర పట్టణాలను నాశనం చేశాడు, అది గుర్తు చేస్తున్నాడు. అసలు దానికి అబద్ధ బోధలకు ఏం సంబంధం? అదంటే ఎవరిని వదిలిపెట్టలేదు, వీళ్ళని ఎందుకు వదిలిపెడతాడు అని పేతురు గారి ఈ ఉద్దేశంతో రాస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రేరేపించబడి ఈ వాక్యాన్ని రాస్తున్నాడు. సొదొమ గొమొర్ర పట్టణాల్లో ఉన్న వ్యక్తులు ఎలాంటి వ్యక్తులంట? వాళ్ళు భక్తిహీనులంట. వాళ్ళు కూడా అంటే వాళ్ళు కూడా దేవుని రెస్పెక్ట్ చేసే వాళ్ళు కాదు. దేవునికి లోబడే వాళ్ళు కాదు, దేవుని మాట విన్న వాళ్ళు కాదు, నీతిమంతులు ఎవ్వలేరు అందులో. ఈ లోతు గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నాడంట, కానీ వాళ్ళు ఎట్లాంటి పాపం చేసేవాళ్ళంట చూడండి, వాళ్ళు భక్తిహీనులు అంట. రెండవది వాళ్ళు వాళ్ళ దుర్మార్గ కామ వికారయుక్తమైన నడవడి చేత, అంటే కాముకత్వంతో నడుచుకునే వాళ్ళంటే ఎప్పుడు, అసలు సోదమ గోమర పాపాలు చూస్తే విచిత్రంగా, అసలు దేవుడు వచ్చి దాన్ని అగ్ని చేత మొత్తాన్ని భస్మం చేయించాడంటే వాళ్ళు ఎంత భయంకరమైన పాపంలో ఉండి ఉంటారు ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ విపరీతమైన పాపం చేస్తా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడండి, మొత్తం అసలు భూమినే ఊడ్చి పడేశాడు ఒక ఫ్యామిలీని తప్పించి. దాని తర్వాత ఎప్పుడు లోకాన్ని నాశనం చేయలేదు, కానీ దేశాలను నాశనం చేశాడు. చూశారా మీరు ఎప్పుడైనా సోదొమ గొమొర్రా పట్టణాలను భస్మం చేసేసాడు, బూడిద చేసేసాడు. తర్వాత చాలా పట్టణాలు అట్లా చేశాడు, మీకు గుర్తుందా అండి, నినివే పట్టణం చేశాడు, ఇప్పుడు కూడా ఖాళీ ఉంటుంది అది, అంటే దాని పక్కన దేశం ఉంది కానీ ఆ ఏరియా అంతా ఖాళీ, పురాతన కాలంలో ఉన్న ఏరియా అంతా ఖాళీ, అది బంజర్ భూమిలాగా పడింది అని మొత్తం స్వీప్ అవుట్, అసలు ఆ దేశమే లేకుండా. నినివే పట్టణం ఫస్ట్ వార్నింగ్ ఇచ్చాడు యోనా ద్వారా, పాపం సర్దుకున్నారు. తర్వాత 100 సంవత్సరాలు అయ్యింది, 100 సంవత్సరాల తర్వాత మరలా చేస్తా ఉన్నప్పుడు అప్పుడు నోవహును పంపించాడు, నహూం ద్వారా మరలా ఏమంటారు ప్రవచనాన్ని వినిపించాడు, అయినా వినలేదు వాళ్ళు, అప్పుడు కంప్లీట్ గా నాశనం చేస్తాడు నినివే పట్టణాన్ని. దాదాపుగా 100 సంవత్సరాల మధ్యలో యోనాకు నహూంకు. అయితే ఈ దృష్టాంతాలుగా ఉంచాడంట వీటిని, కామ వికార యుక్తమైన నడవడి ఎంత భయంకరం అంటే ఏ దేశాలని లేపేసేసేసాడు దేవుడు. సోదొమ గొమొర్ర పట్టణం, నినివే పట్టణం, అట్లా చాలా పట్టణాలు ఉన్నాయి చరిత్రలో, చాలా పట్టణాలని అలా అసలు మొత్తం అసలు సమాజ్ చేసేసాడు దేవుడు. కొన్ని ఫ్యామిలీలను కూడా లేపేశాడు, చూశారా మీరు, ఫ్యామిలీ పాపం చేస్తే ఆకాను, తర్వాత మిగతా వాళ్ళు, ఆ ఫ్యామిలీని లేపేశాడు దేవుడు. ప్రపంచాన్ని తీసేశాడు ఒకసారి, సరే మళ్ళీ ఒకసారి తీయనని నిబంధన చేసుకున్నాడు కాబట్టి చేయట్లేదు, కానీ దేశాలను తీసేస్తాడు, ఫ్యామిలీని లేపేస్తాడు, వ్యక్తులను కూడా తీసేస్తాడని, ఎవరిని వదిలిపెట్టాడట. ఎందుకనంటే ఒకసారి సోదొమ గొమొర్ర పట్టణంలో చూస్తేనంట, వాళ్ళు అందులో ఎవరెవరు ఉన్నారు, ఆడవాళ్ళు లైంగిక సంబంధం ఉందంట, మగవాళ్ళు లైంగిక సంబంధం, తర్వాత ఇష్టం వచ్చినట్లు ఈ లైంగిక సంబంధ పాపాల్లో ఉన్నారంట, వ్యభిచారంలో. ఇంకా ఏం చెప్పాలి వాళ్ళ గురించి, అన్యాయం అక్రమం. ఇక్కడ చూడండి ఏమనుంది, వారి అక్రమమైన క్రియల విషయంలో, అంటే ఒక నీతిమంతుడు తన హృదయాన్ని నొచ్చుకునే విధంగా విపరీతమైన పాపం పెచ్చు పెరిగిపోయిందంట. తన హృదయం నొచ్చుకుంటుంది అంటే ఎంత భయంకరమైన పాపం ఉండొచ్చు. సరే మీరు ఉన్న చోట నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళండి, ఒకసారి విపరీతమైన పాపం చుట్టుపక్కల ఉందనుకోండి, కొట్టడం, తనడం, తర్వాత అన్యాయం, అక్రమం, గొడవలు, చంపుకోవటం, వ్యభిచారం, ఏదో విగ్రహార్థన, ఇంకా భయంకరమైన విషయాలు అక్కడ, జూదం, ఆ ఏరియాలోకి వెళ్తే మీకు ఏమనిపిస్తుందండి, నిజంగా మార్మన్స్ పొందిన వాళ్ళు అయితే మనం నొచ్చుకుంటాం, ఏంది అసలు ఇది, అసలు ఇది ఊరేనా లేకపోతే వల్లకాడా, ఏంది అసలు ఇది, అబ్బా ఇక్కడ ఉండలేదు నా వల్ల కాదు అని మన హృదయంలో నొప్పి పుడుతుంది. ఎందుకంటే నీతిమంతులైన వ్యక్తులు అంటే రక్షించబడిన వ్యక్తులకి పాపం అంటే సహించలేరు, పాపాన్ని తట్టుకోలేరు. అయితే లోతు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచున్నాడే కాబట్టి ఆయన నీతిమంతుడు అన్నారు. అబ్రహాం ద్వారా నేర్చుకున్నాడేమో, ఎందుకంటే పిలిచింది అబ్రహాం గారిని కదా. అయితే ఈయన నీతిమంతుడు కాబట్టి అక్కడ విపరీతమైన పాపాలు చూసి ఆయన హృదయం నొప్పి కలిగేదంట. ఎట్లా అంట, చాలా బాధపడేవాడంట. వారి కామ వికారమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించాడంట. బహు బాధపడ్డాడంట వాళ్ళ నడవడి చేత వాళ్ళ. తర్వాత రెండోది మూడోది ఏమన్నాడంటే, వారి మధ్య కాపురం ఉన్నాడు కదా, వాళ్ళని చూస్తున్నప్పుడు వాళ్ళ మాటలు వింటున్నప్పుడు వాళ్ళ అక్రమమైన వాళ్ళ మాటలు వింటున్నప్పుడు నొచ్చుకున్నాడంటే మంచి మాటలు మాట్లాడి ఉంటారా, వాళ్ళని చూస్తున్నప్పుడు అంటే వాళ్ళు మంచి క్రియలు చేశారా, అక్రమమైన క్రియల విషయంలో ఏంటో డీటెయిల్స్ రాలేదు. అర్థం చేసుకోవాలి మనం, దేవుడే వాళ్ళని బూడిద చేశాడంటే ఎంత దుర్మార్గమైన క్రియలు ఉంటే ఆలోచించుకోవాలి. అక్రమమైన విషయములలో దినదినము నీతి గల మనస్సును నొప్పించుకొని చూవచ్చును. రోజు ఆయన హృదయం నొప్పి కలిగేదంట, అయ్యో ఎందుకున్నాను ఇక్కడ, అయ్యో వీళ్ళు ఎంత భయంకరమైన వ్యక్తులే, ఎందుకిట్లా అని తన మనస్సు నొచ్చుకునేదంట. అందుకనే ఒక ఎగ్జాంపుల్ లాగా ఉంచాలి, వచ్చే తరానికి పాపం చేస్తే నేను ఎట్లా శిక్షించానో తెలియాలనేసట దేవుడు ఏం చేశాడంట, సోదోమ గొమర పట్లని భస్మం చేసేసాడంట. ముందుకు భక్తిహీనులకు వారిని వాటిని దృష్టాంతముగా ఉంచుటకై వాటికి నాశనము విధించి అనంటే, శిక్షించడం ద్వారా దేవుడు వచ్చే తరాలకి ఎగ్జాంపుల్స్ గా ఉంచుతాడంట. అంటే ఇలా చేస్తే వీళ్ళని శిక్షించాను, జాగ్రత్తగా ఉండాలి అన్నట్టుగా. దృష్టాంతం అంటే ఒక ఎగ్జాంపుల్ లాగా వస్తాడంట. అంటే నోవా కాలంలో ఉన్న వాళ్ళని శిక్షించాడు, సోదమ గుమర పట్లని భస్మం చేశాడంట. కానీ నీతిమంతుడైన లోతును ఏం చేశాడంట, ఆయన నొచ్చుకుంటున్నప్పుడు ఆయన బాధపడుతున్నప్పుడు ఆయన తప్పించేశాడంట. భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావుల్లో ఉంచుటకును ఆయన ఆ ప్రభు సమర్థుడు. రెండు చెప్తున్నాడు ఇక్కడ, నోవా టైంలో రెండు చెప్పాడు. ఏం చెప్పాడు, వారిని శిక్షించాడు, నోవాను రక్షించాడు. ఇక్కడ కూడా వీళ్ళని శిక్షిస్తున్నాడు, భస్మం చేసేశాడు, నీతిమంతుడైన లోతును రక్షించేశారు. వాళ్ళు చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళని విడిపిస్తారంట. ఎవరిని, నీతిమంతుల్ని. దుర్నీతి పరులైన ముఖ్యంగా మలినమైన వాళ్ళకి ఇష్టం వచ్చిన దురాశలు కలిగిన ఇట్లా మురికి చాలా భయంకరమైనటువంటి దురాశలు ఉంటాయట. ఏం దురాశలు, అది ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, చాలా ఉంటాయి, ఇప్పుడు టైం లేదు కాబట్టి చెప్తున్నాను. మురికి దురాశలు ఉంటాయట వాళ్ళు. వాళ్ళ శరీరం ఏది కోరుకుంటే అది చేస్తారంట. వాళ్ళు గవర్నమెంట్ మీదకే ఎదురెళ్తారంట, అంటే అధికారుల మీదకి, గవర్నమెంట్ మీదకి, దేవుని మీదకే వ్యతిరేకంగా వెళ్తారంట. కాబట్టి శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభు సమర్థుడు అనంటే, ఇప్పుడు మనకు శిక్ష విధించబడ్డదా లేదా అండి? వాస్తవానికి జనరల్ గా అందరికీ విధించబడ్డ శిక్ష ఏంటి, మనిషి చచ్చిపోవాల్సిందే ఒకటి, రెండవది చనిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోవాల్సిందే. ఇది ఆల్రెడీ ఎప్పుడో శిక్ష ఖరారు అయిపోయిందండి. అందుకే మనం పుడుతున్నాము, పుట్టిన తర్వాత చచ్చిపోతున్నాం, చచ్చిపోయిన తర్వాత నరకానికి వెళ్ళిపోతారు. నరకం అంటే అదే వాళ్ళకు విధించబడ్డ శిక్ష గురించి నేను మాట్లాడుతున్నా. ఖచ్చితంగా ఎటర్నల్ పనిష్మెంట్ ఉంది. అయితే ఇది మన ఖరారు అయిపోయింది. యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచాం కాబట్టి, పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకున్నాం కాబట్టి మనకు రక్షణ దొరికింది. ఆ శిక్ష మన నుంచి తీసివేయబడ్డది. కానీ ఇక్కడ చూడండి, ఇక్కడ దేవదూతలు కూడా పాపం చేశారంట. మరి వాళ్ళకి శిక్ష ఉందా? శిక్ష వేసేసాడంట, ఆల్రెడీ శిక్ష వేసేసాడు. కానీ ఎక్కడ పెట్టాడంట వాళ్ళని? కావల్లో పెట్టాడంట. అంటే మళ్ళా ఒక తీర్పు దినం ఒకటి, ఇంకా మెయిన్ తీర్పు దినం. అప్పటి వరకు అది ఎన్ని సంవత్సరాలు? అసలు లోకం పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? సపోజ్ 6,000 సంవత్సరాలు అప్రాక్సిమేట్గా. ఈ 6,000 సంవత్సరాలుగా ఇంకా వీరికి సాతాను వాడి దూతలకి తీర్పు తీర్చలేదు. తీర్పు, అసలు తీర్పు ఉంది. అంటే అప్పటి వరకు వాటిని బంధించి పెట్టారంటే దేవుడు ఎంత సమర్థుడు? పెట్టగలడైనా ఏదైనా చేయగలడు. అంటే పాపం చేసిన వాళ్ళని, సింపుల్గా చెప్పాలంటే పాపం చేసిన వాళ్ళని వదిలిపెట్టడు, అలాగే తప్పుడు బోధలు చేసిన వాళ్ళని కూడా వదిలిపెట్టడు. తప్పుడు బోధకుల్ని అస్సలే వదిలిపెట్టడని ఇమ్మెన్సివ్ గా చెప్తున్నాను నేను. మరలా ఏమంటున్నానంటే, వీళ్ళు ఎట్లాంటి వాళ్ళంటే, వీరు తెగువ గల వారును, స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషింప విరవకయున్నారు. దేవదూతల కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను, దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు. అంటే మహాత్ములు, స్వేచ్ఛాపరులైన మహాత్ములు అంటే కింద ఏమని రాశారో, మహిమలను. అంటే వాళ్ళంట పరిశుద్ధులైన వ్యక్తుల్ని, అంటే హెవెన్లీ బీయింగ్స్, అంటే పరలోకంలో ఉన్న ఆ ప్రభుత్వాన్ని, తర్వాత ఆయన్ని, ఆయన అధికారుల్ని, ఆయన సమూహాల్ని కూడా అవసరమైతే దూషిస్తారట వాళ్ళు, తిడతారంట వాళ్ళు. ఇంకేం చేస్తారంట అంటే, దూషించడానికి కూడా వాళ్ళకి భయము, లేకపోతే ఎందుకు అలాంటి మాటలు మాట్లాడాలని అనుకోరంట, దూషిస్తారంట. తర్వాత ఏమన్నాడు, దేవదూతల కంటే, దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తి గలవారైనను. అంటే దేవదూతలకి ఎక్కువ శక్తి ఉందని, మనకి ఎక్కువ శక్తి ఉందా? వాస్తవానికి మనకు కాదు, దేవదూతలకే ఉంది. వాళ్ళకు కొన్ని శక్తులు ఇచ్చాడు దేవుడు. అయితే మనకంటే వాళ్ళకి అన్ని శక్తులు ఉన్నా కూడా వాళ్ళ మీద ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప పెడతారంట. ఎంత దుర్మార్గం అండి, చూస్తున్నారుగా ఇక్కడ ఏ విషయాన్ని ఆలోచిస్తాం చెప్పండి. వారు అధికారాన్ని తృణీకరించే వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళు దూషణలు చేసేవాళ్ళు, అంటే బూతులు మాట్లాడేవాళ్ళు, తిట్టేవాళ్ళు, గర్వంగా ప్రవర్తించేవాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే, గర్వమట అబద్ధ బోధకుల లక్షణమట. గర్వం అబద్ధ బోధకుల లక్షణం. కాబట్టి ఒకసారి నేను సమప్ చేస్తాను చూడండి. దేవుడు దేవుడి వాక్యం ద్వారా, ఈ ప్యాసేజ్ ద్వారా మనకేం నేర్పిస్తున్నాడంటే, తప్పకుండా అబద్ధ బోధకుల్ని శిక్షిస్తాడు, కానీ నీతిమంతులైన వారిని రక్షిస్తాడు. తప్పకుండా శిక్ష ఉంటుంది, భయంకరమైన తీర్పు ఉంటుంది అది. అయితే ఒకసారి చూద్దాం, మనము 2వ అధ్యాయంలో 1-3 వరకు అబద్ధ బోధకుల పరిచయం చూశాము. 4-11 వరకు దేవుని తీర్పు మరియు నీతిమంతుల యొక్క రక్షణ గురించి చూశాము. తర్వాత అబద్ధ బోధకుల స్వభావం గురించి చూస్తాం మనం తర్వాత. అయితే
మనం పాపం చేస్తానంటే దేవుడు ఎప్పుడు వదిలిపెట్టడు అని మూడు ఉదాహరణల ద్వారా చూసాం మనం. అయితే ఇక్కడ పాపాన్ని చిన్నదిగా చూడద్దు అసలు. మనం దేవుని పరిశుద్ధతను గౌరవించాలి. దేవదూతలు పాపం చేస్తే వదిలిపెట్టలేదనే. తర్వాత ఏం చెప్తున్నానంటే ఈ దుష్టమైన ప్రపంచాన్ని వదిలిపెట్టలేదు నోవో కాలంలో.
రెండు ఉంటాయి, తీర్పు ఉంటుంది, కృప ఉంటుంది అక్కడ. అంటే తీర్పు ఎవరికి? లోబడనొల్లకుండా ఇష్టానుసారంగా బతికిన వాళ్ళకి. రక్షణ ఎవరికి? నీతిమంతులైన నిజంగా రక్షించబడి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి. దేవునికి విధేయత చూపించడం ఎప్పుడు వ్యర్థం కాదు, గుర్తుపెట్టుకోవాలి. సోదొమ గొమొర్రాలను గురించి ఏం చెప్పాడు? భయంకరంగా శిక్షించాడు, భస్మమే చేసేసాడు. అసలు బూడిది ఇప్పుడు కూడా ఉంది చూడండి, అక్కడికి వెళ్తే హిస్టారికల్ గా మీకు ఎవిడెన్సెస్ ఉంటాయి, సాక్ష్యాధారాలు ఉంటాయి. ఆ ప్రాంతాల్లోకి వెళ్తే, సోదొమ గొమొర్ర పట్టణ ప్రాంతాల్లోకి వెళ్తే ఇప్పుడు కూడా బూడిదే ఉన్నాడు. ఇంత బూడిది ఎక్కడదని సైంటిస్టులు ఆలోచిస్తే అప్పుడు హిస్టారికల్ గా అర్థమైంది ఏంటంటే అప్పుడు దేవుడు పట్టణాలను నాశనం చేసింది ఈ ఏరియానే అని కన్ఫర్మ్ చేశారు. అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే దేవుని వాక్యమే బలపరచబడదు, కానీ దేవుని వాక్యమే గొప్పది. ఇక్కడ ప్రభువు తన భక్తుల్ని శోధనలో నుంచి విడిపించుటకు తెలుసంట, ఆయనకి ఎట్లా విడిపించాలి అది విషయం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మనము ఏమంటారంటే, పరీక్షల్లో ఉన్నప్పుడు, చాలా ఇబ్బంది ఇరుకుల్లో ఉన్నప్పుడు లోతులాగా మనం బయటికి ఎలాగా రావాలి, మరి ఎట్లా అనంటే దేవుడికి ఎట్లా తీసుకురావాలో తెలుసంట, అది గుర్తుపెట్టుకోవాలి. నోవాహుకు ఎట్లా తప్పించాలో, నోవాహుని ఎలా ప్లాన్ చేయించాడు దేవుడు అలాగా. కాబట్టి ఈ 10-11 వచనాల్లో జాగ్రత్తగా ఆలోచిస్తూ ఒక విషయం ఏంటంటే, వాళ్ళు అధికారాన్ని తృణీకరిస్తారంట, బూతులు తీరుతారంట, దూషణలు చేస్తారంట, గర్వంగా ప్రవర్తిస్తారంట. గర్వం అనేది అబద్ధ బోధకుల లక్షణం అంట. అందుకని ఏం చేయాలి? వినయంతో జీవిస్తారు బోధకులు. దేవుడు ఏర్పాటు చేసిన అధికారాన్ని గౌరవిస్తారు నిజమైన బోధకులు. వాక్యానికి లోబడతారు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకుని మనల్ని మనం సమర్పించుకుందాం. దేవుని తీర్పు తప్పదు. దేవుడు తన ప్రజల్ని మరువడు. పరిశుద్ధమైన జీవితం దేవునికి ఇష్టకరమైనది. అబద్ధ బోధల నుండి జాగ్రత్తగా ఉండాల్సిందే మనం. దేవుడు నీతిమంతులకు ఆశ్రయమిస్తాడు, తప్పకుండా రక్షిస్తాడు. ఈ విషయాల్ని గుర్తుపెట్టుకుందాం. మనం ఏం చేయాలి? మరి అబద్ధ బోధలను పరిశీలించాలి. ప్రతి బోధ బైబిల్ ప్రకారంగా ఉందా, లేకపోతే సొంత ఆలోచనలు చొప్పించాడని ఆలోచించాలి. మనం పరిశీలించాలి తప్పకుండా. ఏ బోధ అయినా సరే, నా బోధ అయినా, ఇంకెవ్వరు బోధ అయినా సరే, ఎంత గొప్ప భక్తులైనా సరే, తప్పకుండా ఈయన చెప్పేది కరెక్టా కాదా అని ఆలోచించాలి. కాబట్టి మనం సమర్పించుకుందాం. మనం కూడా తీర్పులోకి వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనం కూడా భయంతో దేవుని వాక్యాన్ని సరిగా బోధించే వాళ్ళుగా ఉండాలి అనేది మనకు కూడా ఇది హెచ్చరికే. ప్రార్థన చేసుకుందాం.